ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
చదువుతుంది శ్రీమద్భాగవతం దశమ స్కందం 4వ భాగం అధ్యాయం 83 శ్లోకం 4.
హి త్వాం ఆత్మాం దామాం విదితాం ఆత్మాం కృతా త్రీ అవస్థాం ఆనంద సంప్లవం అఖండం అకుంఠ బోధం కాల ఉపసృష్ట నిగమాం ఆవనేం ఆత్త యోగమాయాం ఆకృతిం పరమహంసాం గతిం నతాత్మాం హిత్వాత్మదామా విదితాత్మకృతావస్థం హితాత్మధామా విదితాత్మకృతావస్థం ఆనంద సంప్లవ అఖండమకుంఠ బోధం ఆనంద సంప్లవ మఖండమకంఠ బోధం కాలోపసృష్ట నిగమావ ఆత్తయోగమాయా కాలాపసృష్ట నిగమావ ఆత్మయోగాయ ఆకృతిం పరమహంస గతిం నతాస్మా ఆకృతిం పరమహంస గతిం నతాస్మా.
ఓం అజ్ఞాంతిమందస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్నమితమేం తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదంత స్వామీతి నామని నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతాగదాదర శ్రీవాసాది గౌరవభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నేను తరగతిలో అంటే శనివారం తరగతిలోని రూపేష్ ప్రభు మొదటి శ్లోకానికి తరగతి తీసుకున్నారు. దాని తర్వాత ఉండే 2-3 శ్లోకాలకి భాష లేకపోవడం వల్ల 4వ శ్లోకానికి మనం చర్చిస్తున్నాం. అయితే ఇప్పుడు 2వ శ్లోక భావాన్ని 3వ శ్లోకం భావాన్ని మనం చర్చించుకుని తిరిగి మనం 4వ శ్లోకంలోకి వెళ్దాం. 2వ శ్లోకం భావము లోకనాథుని పాదస్పర్శచే సకల పాప విముక్తులైన ధర్మరాజులు మిగులు సత్కరించబడినట్లు అనుభూతిపడిసి పరమానం చిత్తలై ఇచ్చి సమాధానం అసుకుని 3వ శ్లోకం. శ్రీకృష్ణ బంధువులు పలికి అంటే పాండవులు పలికి, హే ప్రభు, నీ పాదపద్మం నుండి ప్రవహించడి అమృతమును ఒక్క మారణను స్వేచ్ఛగా పానము చేసిన వాళ్లకు అమంగళం ఎట్లు కలుగును? మహాభక్తుల మనసుల్లో నుండి ముఖముల ద్వారా ప్రవహించడి అట్టి అమృతము వారి కర్ణపుటములో ప్రవేశించును. అది దేహదారులకు గల దేహ సృష్టికర్త విస్మృతిని నశింపజేయును. 4వ శ్లోకం. నీ స్వరూప ప్రకాశము భౌతిక చేతం యొక్క 3 ప్రభావాలను నశింపజేయును. నీ అనుగ్రహంచే మేము పూర్ణానందం మునిగితమి. నీ జ్ఞానము అఖండితమైంది, అడ్డులేనిది. కాలంచే నష్టమైనట్టి వేదమును రక్షించడకై నీవు నీ యోగమాయ ద్వారా ఈ మానవ రూపం ధరించితివి. పరమహంసల గతి అయిన నీకు మా వందనములు. ఇక్కడ ముందు శ్లోకాల్లోని కురుక్షేత్ర ఆ యొక్క సూర్యగ్రహణ సందర్భంలోని వృందావనవాసులు దేశదేశాల్లోని ఇతర రాజులందరూ కూడా ఆ యొక్క ప్రదేశాన్ని రావడం జరిగింది. శ్రీకృష్ణుడు వాళ్ళందరూ కూడా పలకరించాడు. తర్వాత వృందావనవాసులైన నందమహారాజుల్ని, యశోదమాతని, గోపబాలని, గోపికల్ని అందరూ కూడా పరామర్శించారు. వారి క్షేమ సమాధానం తెలుసుకున్నాడు. వారితో వారి యొక్క భావాల్ని పంచుకున్నారు. అదంతా కూడా మనం ముందు తరగతిలో చర్చించాం. నిన్న తరగతిలో కూడా పెద్దప్రభు ఆ యొక్క అధ్యాయం యొక్క సారాంశాన్ని మనకి విద్ ద్వారా తెలియజేశారు. ఈ యొక్క అధ్యాయం ఏంటంటే ద్రౌపది శ్రీకృష్ణురాలని కలుసుకుంట. అంటే శ్రీకృష్ణుడు ఆ యొక్క గోపాలను పలకరించిన తర్వాత నెక్స్ట్ విభాగంలో ఉండే పాండవులతో తన క్షేమచమారని వాళ్ళని యొక్క క్షేమచమారని తెలుసుకోవడానికి వెళ్ళాడు. అందువల్ల శ్రీకృష్ణుడు వాళ్ళని ఎట్లా ఉన్నారు, మీరందరూ బాగున్నారా అనే మాటను వాళ్ళని అడిగారు. అప్పుడు వాళ్ళిచ్చిన సమాధానం ఏంటంటే, నీ యొక్క పాదస్పర్శ సందర్శనం చే, అంటే భగవంతుని యొక్క పాద సందర్శనం, ఎవరైతే భగవంతుని యొక్క పాదం దర్శిస్తాడో అటువంటి వాడు సకల పాప విముక్తులై మిగులు సంకరించబడినట్లు అనుభూతి పడిచి, అంటే ఇక్కడ పాండవులు దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదాలను దర్శించడం ద్వారా వాళ్ళెంతో సత్కరించబడినట్టు అనుభూతి పడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు పరమాంచితులై వాళ్ళు మూడు రకాల అంశాలను వాళ్ళు చర్చించారు. అంటే మూడు రకాల విషయాల్లో మేము ఎంతో దాన్ని నిమగ్నమై ఉన్నాం కాబట్టి మాకు ఏ విధంగా అమంగళం జరుగుతుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి మొదటిది ఏంటంటే, నీ పాదపద్మం నుండి ప్రవహించిన అమృతము ఒక్క మారను స్వేచ్ఛగా పానం చేసిన వారు అమంగళం ఎట్లు కలుగును? అంటే భగవంతుడి పాదపద్మాల నుంచి వచ్చిన ఆ యొక్క జలముని ఎవరైతే స్వీకరిస్తాడో అటువంటి వాడు సర్వ అమంగళాన్ని కూడా తొలగిపోయి పూర్తి మంగళం శుభాలు చేకూరుతాయి. ఇది పాండవులు ప్రతినిత్యం కూడా దేవదేవుని ఇంట్లోనే, అంటే ఆయన తన వారి ఇంట్లోని వారి అచ్చామూర్తి భగవంతుని యొక్క అచ్చామూర్తికి వాళ్ళు యొక్క అభిషేకం చేస్తూ వచ్చిన ఆ చరణంతని వాళ్ళు స్వీకరిస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా దివ్యమైన ఆనందంలో వసించి ఉన్నారు. అందువల్లే మన యొక్క మందిరాల్లోని విష్ణు మందిరాల్లోని ఈ చరణామృతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. నెట్ ఆఫ్ డివోషన్ అంటే భక్తి రసామృతం గ్రంథంలోని చరణామృతం ఒక ప్రాముఖ్యత చాలా గొప్పగా వివరిస్తుంది. ఏమనంటే ఏ వ్యక్తి అయితే ఎటువంటి పుణ్యకర్మ చేయనప్పటికీ, ఎటువంటి భక్తి కార్యక్రమం ఆచరించినప్పటికీ, లేదా ఏ ఒక్కరికి సహాయం చేయనప్పటికీ, తర్వాత సాధారణ ప్రపంచంలో ఎన్నో రకాల పాపకర్మలు చేస్తున్నప్పటికీ, వారు వ్యక్తి భగవంతుని మందిరానికి వచ్చి భగవంతుని చరణామృతాన్ని భక్తితో లేదా ఇష్టం లేకపోయినా కూడా స్వీకరించినా కూడా అతని యొక్క సర్వ పాపాలను కూడా పూర్తిగా ప్రక్షాళింపబడి అతడు పూర్తిగా ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి విముక్తి చెంది ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోవడానికి అర్హుడవుతాడు అని అక్కడ వివరిస్తుంది. అంటే భగవంతుని చరణకమలాలను స్వీకరించిన వ్యక్తి ఈ సమస్త భౌతిక బంధాల నుంచి విడిపడతాడు, ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోవడానికి అర్హత సంపాదిస్తాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంత గొప్పది భగవంతుని చరణపరమశాన్ని వచ్చిన ఆ యొక్క నీరు. అందులో మన మందిరాలన్నీ కూడా భగవంతు చరణామృతానికి వచ్చిన ప్రతి ఒక్క యాత్రులకి, దర్శించేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చరణామృతం ఇస్తూ ఉంటాం. ఇచ్చి వారికి ఈ బంధన ముక్తిని చేయడానికి కోసం మనం ఈ యొక్క శాస్త్రాలను అందిస్తూ దాన్ని చేస్తూ ఉంటాం. అందువల్ల అంత శక్తివంతమైంది భగవంతుని యొక్క చరణామృతం అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. జయ శ్రీ శ్రీ రాధవన్ భగవానికి. అదేవిధంగా నిన్న తరగతి కృషిలో కూడా ప్రభు మూడు అంశాలు ఈ సృష్టిలో ఉన్న సమస్త జగత్తుని కూడా పావనం చేస్తాయని ఒక క్వశ్చన్ అడిగారు. దానికి మన భక్తులు కూడా సమాధానం చెప్పారు. ఏమది మన బ్రహ్మ అని చెప్పారు. భగవంతుని యశస్సు అందులో రెండో అంశం ఇదే ఉంది. భగవంతుని పాదపద్మాలలో వచ్చిన గంగ ఎంత పవిత్రమైంది, ఎంత పవిత్రమైంది అని కూడా మన ముందు తరగతిలో కృష్ణానంద ప్రభు ఆ గంగ పవిత్రత గురించి ఒక చిన్న ఫాస్ట్ టైం చెప్పారు. అదంతా మనందరూ విన్నాం. దేవదేవుని శ్రీకృష్ణ భగవానుడు వామనావతారంలోని తన యొక్క కాల్ని ఆ ఉన్నత లోకాలని విస్తరింపజేసినప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి అది చిల్లు పెట్టింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవహించడే ఆ వెరజారింది ఆయన గంగ. ఆయన పాదాలు కడుక్కుంటూ అది స్వర్గలోకాలు రావడం జరిగింది. దాన్ని మన అన్నమాచార్య బ్రహ్మ కడిగిన పాదం అంటూ కీర్తన చేశారు. ఆయన ఆ యొక్క నీరు కిందకు వస్తున్నప్పుడు ఆ యొక్క బ్రహ్మలోకం కింద ఉన్న ఇతర లోకాల్లో ఉన్న ఋషులు, తర్వాత గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా ఆ పాద జలాన్ని నీరుని సేవిస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు బంధ విముక్తులు అవుతున్నారు, ఈ భౌతిక బంధం నుంచి విముక్తులు అవుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుని చరణకమలం అంత పవిత్రమైంది, అంత శక్తివంతమైంది అనే విషయం మనం తెలుస్తోంది. ఇక్కడ మూడు అంశాల్లోనే భగవంతుని యశస్సు, భగవంతుని చరణకమలం వచ్చిన ఆ యొక్క నీరు, మూడవది భగవంతుని వాక్కు అంటే భగవద్గీత. ఈ మూడు కూడా సమస్త విశ్వాన్ని కూడా పునీతం చేస్తుంది, పవిత్రం చేస్తుంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమైంది. అదేవిధంగా పాండవులు ఇక్కడ రెండో అంశాన్ని కూడా చెప్తున్నారు. మహాభక్తుల మనసు నుండి ముఖముల ద్వారా ప్రవహించడి ప్రవచనం అంటే అమృతం అంటే ప్రవచనం. ఆ ప్రవచనం ఎవరి కర్ణపటంలో అంటే ఎవరు వింటాలో అది ఎవరు తను స్వీకరిస్తాడో అది దేహదారులు గల దేహ సృష్టిని విస్మృతిని నశింపజేయను. అంటే భగవంతుని యొక్క యశస్సు వాళ్ళు పవిత్రమైన భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని కీర్తిని లేదా భగవంతుని వైభవాల్ని భగవంతుని లీలని నిరంతరం మనసులో మననం చేస్తుంటారు. కాబట్టి ఆ మననం చేసిన గొప్ప దివ్య లీలని వాళ్ళ ప్రవచన ద్వారా వాళ్ళ ముఖపద్మల నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ యొక్క ప్రవచన వాక్కుల్ని కండిషన్స్ అంటే బద్ధజీవులు ఎప్పుడైతే వింటారో వారి కర్ణం ద్వారా అది హృదయాల్లో ప్రవేశించి వారిలో అంటే బద్ధజీవుల యొక్క హృదయాల్లో నుంచి నేను దేహము అనే భావం నుంచి తొలగింపజేసి ఈ యొక్క భౌతిక బంధం నుంచి వాళ్ళు విముక్తి చేస్తుంది అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎవరు పాండవులు. అందులో శ్రీమద్ భాగవతం అంత శక్తివంతమైంది. భాగవతే ఉత్తమ శ్లోకి భక్తిర్భక్తి నైష్టికి అని శ్రీమద్ భాగవతం మొదటి స్కందులోని శ్లోకాలు వివరిస్తుంది. భాగవతంలోని ఉత్తమ శ్లోకమైన ఆ యొక్క ఉత్తమ శ్లోకాల వివరణ మనం భాగవతాన్ని ఎప్పుడైతే మనసారా ఆస్వాదిస్తామో మన హృదయాంతరాలకు తీసుకుంటామో అది మన యొక్క దేహంలో నుండి ఈ యొక్క అహంకార భావాన్ని ఈ యొక్క నేను దేహాన్ని అనే ఈ యొక్క భావాన్ని తొలగింపజేసి మనని పవిత్రీకరణ చేస్తుంది పవిత్రం చేస్తున్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే అది ఎవరి ముఖాన్ని రావాలి? మహాభక్తుల యొక్క ముఖత రావాలి. అప్పుడే అది మన యొక్క హృదయాంతరంలో ఉన్న పేరుకుపోయిన ధూళిని కలుమిసాలని అది పవిత్రం చేస్తుంది. కానీ సాధారణ చేత రాదు. ఇక్కడ చివరిలో ఈ యొక్క అనువాదం చివరిలో ఏం చెప్తున్నారు? పరమహంసలు గతి అయినా మీకు మా వందములు అని పాండవులు చెప్తా ఉన్నారు. అంటే శ్రీమద్ భాగవతం కావచ్చు లేదంటే దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ కావచ్చు అది కేవలం పరమహంసలు మాత్రమే అది మనలాంటి కండిషన్ కాదు. భాగవతం మనం భాగవతం ఎన్నో రోజులు బట్టి వింటూనే ఉన్నాం చాలామంది చదువుతున్నాం కూడా. కానీ మనలో ఎటువంటి పరివర్తన లేదంటే ఈ యొక్క హృదయం కలుషం చెరిగిపోకుండా ఉందని కారణం ఏంటంటే మనం పవిత్రమైన భక్తుల నుంచి ఎక్కువగా వినకపోవడం వల్ల. కానీ మరి ఇటువంటి భాగవతాన్ని మనం వినలేకపోతే మనం పవిత్రం కావం కదా. మీరు అంటున్నారు కదా మనం ఎట్లా పవిత్రం అవుతాం అంటే మళ్ళీ సేమ్ భాగవతం ఏం చెప్తుందంటే అదే భాగవతాన్ని మళ్ళీ వింటూనే ఉండు ఆ విధంగా వింటూ ఉండడం ద్వారానే నువ్వు భగవంతుని నామాన్ని భగవంతుని లీలని వినగా నీ కరణాల నుంచి ఆ భగవంతుని వాక్కుల లోపలికి వెళ్ళి నీ హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. అదొకటే మార్గం. అందులో యొక్క భాగవతాన్ని మనం సంపూర్ణంగా తర్వాత హృదయాంతంలో మనం తీసుకోవడం కోసం బాగా శ్రమం చేయాలనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక మూడోది నీ సుందర రూపంచి వెలువడే ప్రకాశం చేత మనుజుని బుద్ధి కల్మషం తొలగి అతడు మూడు గుణాల నుంచి విముక్తులవుతాడు. భగవంతుని యొక్క వర్చస్సు మనం భగవంతుని యొక్క ముఖారవిందాన్ని చూసినప్పుడు ఆ ముఖారవిందానికి వచ్చే దివ్యమైన వెలుగు మనం మూడు గుణాల్లో బంధించబడి ఉన్నాం. సత్వ రజో తమో అని మూడు గుణాల్లో మనం బంధించబడి ఉన్నాం. మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క అచ్చమతి యొక్క విగ్రహాన్ని యొక్క ఆ యొక్క ముఖ తేజస్సు మనం దర్శిస్తూ ఉంటామో మనం ఈ మూడు గుణాల బంధం నుంచి విడిపడతాం, ప్యూరిఫై అవుతాం, మన హృదయాలను కలుషాలను కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంటే భగవంతునికి ఏ భావంతో మనం చూడాలి అనేది అక్కడ ముఖ్య అవసరం. మొదటగా పాండవులు భగవంతుని పాద పద్మాలను దర్శించడం ద్వారా సకల కలుషాలు సకల పాపాలుగా దూరం అవుతాయి అని చెప్తాం. అందులో భగవంతుని అచ్చమితను మనం దర్శించినప్పుడు ఆయన పాద పద్మాలను దర్శిస్తూ చివరిగా ఆయన ముఖ వచ్చేసిని దర్శించినప్పుడు ఆ యొక్క భక్తితోని శ్రద్ధతో ప్రేమతో ఎప్పుడైతే భగవంతుని దర్శిస్తామో అది మన హృదయాంతరం ఉన్న అన్ని రకాల కల్మషాలను కూడా అది సమూలంగా నాశనం చేస్తుంది. అందువల్ల ఎవరైతే ఈ యొక్క మూడు పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటాడో అటువంటి వాడికి అమంగళం ఎట్లా కలుగుతుంది అని పాండవులు శ్రీకృష్ణుడు సమానం చెప్తా ఉన్నారు. అంటే ఈ మూడు రకాల పద్ధతులను ఈ పాండవులు నిత్యం అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అసలు అమంగళమే లేదు, ఎప్పుడూ ఆనందంగా ఉన్నారు, మేము పరమానందంగా ఉన్నాం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మహాభారత సన్నివేశంలో మనం చూసినట్టయితే పాండవులు ఎన్నో రకాల విపత్కర పరిస్థితుల్లో చిక్కున్నారు, ఎన్నెన్నో కష్టాలు చిక్కున్నారు. వారి యొక్క చరిత్ర మనం వింటుంటే అబ్బాబా ఏమి కష్టాలు వచ్చేయబ్బా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు మేము కష్టాలు పొందుతాం చెప్పట్లేదు, వాళ్ళు మేము ఎంతో ఆనందం పరమానందం పొందుతున్నామని చెప్తున్నారు. మరి పరమానందం ఏ విధంగా పొందుతున్నారంటే ఈ మూడు రకాల కార్యక్రమాలు నిత్యం అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి. సిమిలర్లీ అదేవిధంగా ఈ జగత్తులో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క భౌతిక కల్మషాల ద్వారా త్రిగుణాల ద్వారా నిరంతరం కల్మషం సతమతం అవుతూ ఎంతో సఫరింగ్ పొందుతూ ఉన్నారు కాబట్టి ఆ సఫరింగ్ కండిషన్ నుంచి బయటపడి భగవంతుని ఈ యొక్క మూడు పద్ధతులు అంటే భగవంతుని పాద పద్మాలను నిత్యం దర్శించడం లేదా భగవంతుని పాదపద్మాలు చరణమంతం స్వీకరించడం, భగవంతుని సుందర రూపాన్ని ప్రేమ భక్తులు దర్శించడం చేయడం ద్వారా హృదయాంతరం ఉన్న అన్ని రకాల కర్మశాలు కూడా పూర్తిగా తిరిగి అతడు నిత్యానందాన్ని పొందగలుగుతాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ సారాంశంలోని శ్రీకృష్ణుడు పాండవుల్ని తన క్షేమ సమాధానం అడుగుతున్నాడు. మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ? మనకు కూడా చాలామంది ఎప్పుడో గత ఒక చాలా కాలంగా దర్శించలేనప్పుడు లేదు చూడనప్పుడు వాళ్ళు ఫోన్లోనైనా మనం మాట్లాడినప్పుడు హౌ ఆర్ యూ అని అడుగుతారు, లేదా ఎదురు పరస్పరం మనం దర్శించుకున్నప్పుడు కూడా హౌ ఆర్ యూ అని అడుగుతారు. అప్పుడు ఎట్లా ఉన్నారు అంటే బాగానే ఉన్నాం అని మనం సింపుల్గా తీసిపెట్టేస్తూ ఉంటాం. ఎంతమందికి ఈ సందర్భం ఎదురైంది, హౌ ఆర్ యూ అని అడిగి మాట ఎంతమంది అడిగారు మిమ్మల్ని ఎట్లా ఉన్నారన్నప్పుడు మనం చెప్పే సమాధానం ఎట్లా ఉంటుంది, బాగానే ఉన్నాం ఏదో నడుస్తుందిలే అని మనం సాధారణంగా దాన్ని తీసిపెట్టేస్తాం. కానీ ఇక్కడ పాండవులను కూడా శ్రీకృష్ణుడు అడిగారు, ఏమని మీరు ఎట్లా ఉన్నారు బాగున్నారా అని. అప్పుడు పాండవులు ఇచ్చిన ప్రతిస్పందన ఏ విధంగా ఉంది, నీ పాదస్పర్శ దర్శించడం వల్ల మాకు ఇప్పుడు కూడా దివ్యానందం పొందుతున్నాం, మమ్మల్ని సత్కరించబడినట్టు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరైనా గొప్ప వ్యక్తిని సభా సమావేశంలోని ఆయనకి చెదర వేసి పూలమాల వేసి మంచి అస్త్ర జల్లి ఒక మంచి స్వీట్స్ ఇస్తే అతను సంతోషపడతాడు, లేదా ఏంటి నాకు ఇవన్నీ కట్టే ఇచ్చారని బాధపడతాడు? సంతోషపడతాడు, హీ ఫీల్ హ్యాపీ సత్కరించాడని. సిమిలర్లీ పాండవులు శ్రీకృష్ణ పాదపద్మాలు దర్శించి వాళ్ళు మిగులు సత్కరించబడినట్లు అనుభూతి పడిశారు. మిగులు అంటే ఎంతో సత్కరించబడినట్టు అనుభూతి పడిసి పరమాన చిత్ర ఇట్ట పలికిరి. పరమానందం అంటే ఎంతో ఆనందంతో వాళ్ళు ఈ విధంగా పలుకుతున్నారు. అంటే ఎందుకు ఆ విధంగా పలుకుతున్నారంటే వాళ్ళు కృష్ణ నుంచి ఎంతో పొందారు అన్లిమిటెడ్గా, అందువల్ల ఆ పొందిన దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి అతనికి వాళ్ళు కృతజ్ఞత పూర్వకంగా ఉన్నారు. ఆ భావన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో విధేయులై శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుతో వాళ్ళు పలుకుతున్న పలుకులు నీకు చరణగామాలు తీసుకోవడం ద్వారా పాద పద్మాలలో తెచ్చిన ఆ చరణామృతాన్ని తీసుకోవడం ద్వారా ఎవరైనా ఆనందం పొందకుండా ఎట్లా ఉండగలుగుతారు? అదేవిధంగా నీ పాండ మహాభక్తుల యొక్క ముఖవచ్చిన ఆ యొక్క దివ్యమైన లీలను వినడం ద్వారా దేహదారులు దేహంపై ఉండే ఆసక్తి పూర్తిగా తొలగిపోయి నీ పట్ల ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు కదా. అందువల్ల నిరంతరం మేము ఈ పని చేస్తున్నప్పుడు మేము ఎలా ఆనందం లేకుండా ఉంటాం, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం అని అక్కడ చెప్తా ఉన్నారు. సిమిలర్లీ మన యొక్క ప్రత్యక్ష జీవితంలో కూడా మన కూడా చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్న అదే, హౌ ఆర్ యూ? ఎగ్జాంపుల్, ఎంతో కాలంగా దూరమైన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు హౌ ఆర్ యూ. కొన్ని సందర్భం మనం చూస్తుంటాం, తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు, పిల్లవాడు వెస్ట్లో ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, ఉద్యోగ నిమిత్తం వెళ్తారు. వాళ్ళు ఒక సంవత్సరం 2 సంవత్సరాలకో లేదా 3 సంవత్సరాలకో లేదంటే 10 సంవత్సరాలకో వస్తే ఏరా ఎట్రా ఉన్నావురా అని అడుగుతారు. అప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆ యొక్క ప్రశ్నకి పిల్లవాళ్ళు ఎటువంటి ఏ విధంగా స్పందించాలి, అది ఎవరికైనా అవగాహన ఉందా? తల్లి నుంచి ఎంతో అనుబంధాన్ని, ఎంతో ఆప్యాయతని, ఎంతో ప్రేమని, ఎన్నో రకాల లాభాలను మనం పొందాం. వారి పట్ల మన కృతజ్ఞతను విధేయత కలిగి ఉండాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి వారి పట్ల మనం ఆ బంధాన్ని చూపిస్తామా, భావనలే చల్లనే అని మనం తిరస్కర భావంతో చూసుకుంటూ మనం ఆ మిగతా పనుల్లోకి మనం వెళ్ళిపోతాం. అదేవిధంగా స్నేహితులు కలుసుకున్నప్పుడు మనం కృష్ణ చేతను అనుసరిస్తూ ఉన్నాం. మన పూర్వకాల స్నేహితులు మన చిన్నప్పుడు ఎవరైనా చిన్న వయసులో ఉన్న స్నేహితులు మనకు కనిపించారు అనుకో, ఎట్లా ఉన్నారని మనం అడిగినప్పుడు మనం వాళ్ళ పట్ల స్పందించే విధానం ఏ విధంగా ఉంటుందంటే దాన్ని మనం అంతగా హృదయపూర్వకంగా తీసుకోం, ఏదో దాన్ని సాధారణంగా తీసుకుని ఆ వ్యక్తితో ఆ విషయం గురించి మనం అంతగా చర్చించాం. ఎందుకంటే మన హృదయాల్లో ఈ యొక్క కల్మిషం కలిగి ఉంది కాబట్టి, లేదంటే ఈ అసూయ నేను భోగించాలనే భావన కలిగి ఉన్నాం కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల మనం అంతా శ్రద్ధ చూపించాం. అదేవిధంగా ఉపాధ్యాయుల్ని విద్యార్థులు అడుగుతారు, మనం విద్యాభ్యాసం చేసి పైకి వచ్చాం, మనం తిరిగి పెరిగిన పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడో పాతకు కనిపించిన మన మాస్టర్, మన యొక్క 10th క్లాస్లోనో లేదంటే 5th స్టాండర్డ్ ఉన్నప్పుడు 5th స్టాండర్డ్ ఉండే ఉపాధ్యాయులు మనం కలిసి ఎవరో ఎట్లా ఉన్నారో బాగున్నారా అంటే మనం ఆ ఉపాధ్యాయం నుంచి ఎంతో పొందాం, ఎన్నో లాభాలు పొందాం, కానీ ఆ విషయాలు మనం గుర్తించాం, ఏదో ఉన్నాం సార్ అని చెప్పి మనం వెళ్ళిపోతాం. దాన్ని మనం అంతగా పట్టించుకోం, ఇవన్నీ మన ప్రత్యక్ష జీవితంలో అనుభవాలే ఎంతమందికి ఉన్నాయని, అందుకే మనం పట్టించుకోం దాన్ని, సీరియస్గా తీసుకోం. కానీ ఆ వ్యక్తి నుంచి ఎంతో మనం పొందాం కాబట్టి ఆ కృతజ్ఞత మనకు కనుగొని ఉండాలి, విధేయత కలిగి ఉండాలి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈవెన్ సిమిలర్ మన భక్తుల్లో కావచ్చు. కొన్ని సమయాల భక్తులు వేరే వేరే ప్రాంతాలకి దూరంగా వెళ్తూ ఉంటారు, తిరిగి వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు మనం వారి పట్ల ఏ విధంగా స్పందించాలి అంటే ఎట్లా ఉన్నాం మన తోటి భక్తులు, ఏం ప్రభు మీరు ఎలా ఉన్నారంటే మనం విన్నాంలే ఎట్లా అది నడుస్తుందిలే, ఏదో మా సాధన నడుస్తుంది. అది సాధన గురించి మనం ఏమి డిస్కస్ చేయము, ఇప్పుడు బయట వ్యవహారాల గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ అవతల వ్యక్తి నుంచి మనం ఏదైతే ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ లాభాన్ని పొందున్నామో ఆ లాభాన్ని మనం గుర్తుపెట్టుకోలేదు, లేదా అతని నుంచి ఏదైతే ఎంత గొప్ప విషయాలు మనం స్వీకరించామో ఆ స్వీకరించిన విషయాలు మనం గుర్తుపెట్టుకోలేదు. కాబట్టి దాన్ని ఆ సన్నివేశాన్ని మనం చాలా సాధారణంగాను చాలా చులకనగా చూస్తాం. ఎందువల్లంటే మనం మనలో ఈ యొక్క అసూయ భోగించాలనే భావన కలిగి ఉన్నాం కాబట్టి. ఎప్పుడు ఇతరుల నుంచి ఏ విధంగా నేను స్వీకరించాలి, ఏ విధంగా నేను ఆనందం ఉండాలి అనే స్వభావం కలిగి ఉంటాం కాబట్టి మనం ఆ యొక్క విషయాలంతగా స్పందించము, దాన్ని తీసుకోము. ఉదాహరణకి నిన్న కూడా పెద్ద ప్రభు క్లాస్లో వివరించారు నిస్వార్థమైన ప్రేమ అంటే, ప్రేమ అంటే నిస్వార్థంగా ఎటువంటి ఆచరించకుండా నిరంతరం సేవ చేసే కార్యక్రమం. అవతల వ్యక్తికి అవతల వారి నుంచి ఎటువంటి స్పందన కలిగినప్పుడు, లేదా అటువంటి వారి నుంచి ఎటువంటి లాభం మనకు జరిగినప్పుడు ఆ వ్యక్తి పట్ల మన ఇష్టాన్ని చూపించాం, లేదా మనం ఆ వ్యక్తిని ప్రేమించడం జరగదు. ఇది ప్రత్యక్షంగా మనం చూస్తుంటాం. మన తోటి స్నేహితుల్లో కావచ్చు, తోటి బంధువుల్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, తోటి భక్తుల్లో కావచ్చు, ఈ భక్తుడు చాలా ఇష్టం, ఈ వ్యక్తిని నేను ఎంతో ఇష్టపడుతున్నా అని చెప్తాం. కానీ ఆ వ్యక్తి ఇష్టాన్ని మనకు అనుకూలంగా ఉన్నప్పుడే దాన్ని స్వీకరిస్తాం, కానీ మనకు అనుకూలం లేకపోతే ఆ యొక్క వ్యక్తి ఇష్టాన్ని మనం స్వీకరించాం, ఆ వ్యక్తి మనం దూరంగా పెడతా ఉంటాం. ఇది అసూయవాళ్ళు జరుగుతుందని మనం ప్రభు వాళ్ళు తెలుసుకున్నాం. అందులో ఈ అసూయ స్వభావం ఎంతవరకు ఉంటుందో అప్పుడు మనం ఈ యొక్క సంబంధ భావాల్లో మనం అంతా ఐశ్వర్యాన్ని మనం చూపిస్తూ ఉంటాం అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ నిజానికైతే ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క మంచి గుణాలను మనం స్వీకరించినప్పుడు, అదే సమయంలో ఆ వ్యక్తి కొన్ని చెడు ప్రవర్తనలు కూడా ఉంటాయి, వాటిని కూడా మనం అంగీకరించినప్పుడు, దాన్ని మనం టాలరేట్ చేసినప్పుడే ఆ వ్యక్తి పట్ల నిజమైన మన ప్రేమను లేదా ప్రేమను కానీ స్నేహాన్ని కానీ లేదా ఇష్టాన్ని కానీ మనం ప్రదర్శిస్తున్నట్టు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో వ్యక్తి పట్ల వ్యక్తి యొక్క మంచితనాన్ని, అదే సమయంలో వ్యక్తిలో ఉన్న రెండో విభాగమైన చెడు ప్రభావాన్ని కూడా మనం స్వీకరించాలి. అది నిజమైన స్నేహం లేదా నిజమైన ప్రేమ లేదా నిజమైన ఇష్టం అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ పాండవుల ఇష్టంలో ఇక్కడ వాళ్ళ లేదు, వాళ్ళు కృతజ్ఞతగా అండ్ విధేయులుగా కృష్ణుని పట్టు ఉన్నారు. ఎందుకంటే కృష్ణు నుంచి ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో వాళ్ళు కృష్ణు నుంచి లాభం పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కృష్ణునికి ఎంతో విధేయులుగా వాళ్ళు వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఆధ్యాత్మికతను అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మిక గురు కొన్ని సమయాల్లో లేదంటే శిష్య గురు కొన్ని సమయాల్లో మనం అడగవచ్చు మనం ఏ విధంగా ప్రతిస్పందించాలన్నది ఇక్కడ పాండవులు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని, మీ యొక్క దర్శనం ద్వారా అంటే భగవంతుని దర్శనం ద్వారా, లేదా మీ చరణకర్మాలు వచ్చిన నీరు ద్వారా స్వీకరించడం ద్వారా, లేదా మీ యొక్క గ్లోరీస్ వినడం ద్వారా మేము ఇప్పుడు ఆనందంగా ఉంటూ ఉన్నాము. అదేవిధంగా శిష్యులు ఆధ్యాత్మిక గురు దర్శించినప్పుడు, ఆ దర్శకుడు మన ఏం ఎట్లా ఉన్నాం అని మన అడిగినప్పుడు, అప్పుడు మనం ఆ యొక్క ఆధ్యాత్మిక గురుని గ్లోరిఫై చేయాలి. మీ కృప ద్వారా, మీ యొక్క దయ ద్వారా, మీ యొక్క మా పట్ల చూపిస్తున్న ఆ యొక్క అపారమైన కరుణ ద్వారా మేము మా భక్తి జీవిత జీవితంలో ఎంతో సేఫ్గా ఉన్నాము. మీరు మా పట్ల చూపించే ఈ కరుణ వల్లే మేము మా యొక్క భక్తిని మేము కొనసాగించగలుగుతున్నాం. కానీ మీరు కానీ మా పట్ల ఎవరికి చూపించినట్లయితే మేము మా భక్తిలో ఇసుమంత కూడా ముందుకు వెళ్ళలేము అనే విషయాన్ని మనం వారికి తెలియజేయాలి. కానీ ఎట్టి బస్సులో మనకన్నా పెద్దవారు కానీ లేదంటే వైష్ణవులు కానీ మీరు బాగున్నారనే విషయం అడగకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకే ఇవ్వలేం, మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళం కానీ మనం వాళ్ళకి ఏమివ్వలేం, వాళ్ళ సరే సేవ చేసేవాళ్ళమే. అందులో ఎట్టి బస్సులో కానీ వైష్ణవులు కానీ భక్తులు, పరమ భక్తులు అంటే గొప్ప భక్తులు కానీ ఎట్టి బస్సులో మీరు బాగున్నారు, అయితే ఆధ్యాత్మిక గురు కూడా మీరు బాగున్నారని అడగకూడదు. ఒకవేళ మనం వాళ్ళని అటువంటి సందర్భం వచ్చినట్టయితే మీరు భగవంతుని కృప ద్వారా మీరు ఆ సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉన్నారు, అది ఎంతో ఆనందకరంగా మాకుంది అని ఆ విధంగా మనం ప్రశంసించదు. కానీ మీరు బాగున్నారనే విషయం ఇప్పుడు కూడా అడగకూడదు విషయం మేము తెలుసుకోవాలి. అందరూ ఇక్కడ ఈ సందేశాలు మళ్ళీ ఏంటి, కాలం చే నష్టమైన వేదము రక్షించడకే నీవు నీ యోగమాయ ద్వారా మానవ రూపం ధరించదివి అని ఇక్కడ పాండవులు చెప్తా ఉన్నారు. కాలం చే నష్టమైన అంటే కాలం అనుగుణంగా ఈ యొక్క వేదాల్లో ఉన్న ఈ యొక్క జ్ఞానం అనేది తరుగుతూ తరుగుతూ పోతూ ఉందన్నమాట. కానీ ఆ జ్ఞానాన్ని మనం తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం లేదా సరిగ్గా ఇవ్వడం కోసం భగవంతుడు స్వయంగా అవతరిస్తూ ఉంటాడు అనే విషయం ఇక్కడ పాండవులు చెప్తా ఉన్నారు. ఆయన ఏ విధంగా అవతరిస్తాడంటే యోగమాయ చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఆయన మానవుడు కాదు, మానవ రూపంలో అవతరించిన దేవదేవుడు. ఆ విషయాన్ని కేవలం పరమహంసులు, మహాభక్తులు మాత్రమే గమనించగలుగుతారు, మరెవరు కూడా గమనించలేరు. ఉదాహరణకి దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో అవతరించినప్పుడు ద్వారకాలో కానీ లేదా మధురలో కానీ బృందావనంలో కానీ అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఇతర దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే విషయం గుర్తించలేదు. కేవలం కొద్దిమంది మాత్రమే గుర్తించారు. పాండవులు లేదా భీష్ముడు ద్రోణాచార్యుడు తప్పించి మిగతా వాళ్ళు కూడా కృష్ణుడు సాధారణ వ్యక్తిగా అనుకున్నారు. బృందావనంలో కూడా ఎవరు కూడా దేవదేవుని శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడనే విషయాన్ని వాడు ఎవరు కూడా గమనించలేదు. అతను అద్భుతాలు చేసి ఒక బాలుడు అనుకున్నారు. అదేవిధంగా మధురలో కావచ్చు, ప్రతి చోట కూడా కృష్ణుని సాధారణంగా గమనించారు. ఎందుకంటే వారందరూ కూడా యోగ మాయచేత కప్పబడి ఉన్నారు కాబట్టి. కానీ మహాభక్తులు లేదా వైష్ణవులు మాత్రం ఆ యొక్క భగవంతుని స్వయంగా వాళ్ళు గమనించగలిగారు, ఆయనకి సేవ చేయగలిగారు. అందులో ఈ తరిగిపోతున్న జ్ఞానాన్ని లేదంటే సమాజంలో తరిగిపోతున్న మానవత విలువల్ని, భగవంతుతో మనం కోల్పోయిన మన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం భగవంతుడు ఈ యొక్క శాస్త్రాల ద్వారాను లేదా స్వయంగా ఆయన అవతరించడం కావచ్చు లేదా పుణ్యక్షేత్రాల్లో కావచ్చు పుణ్యధామాలుగానే అవతరించి మనకి భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఆయన విలువని ఆయన లీలని మనం తెలియజేయడం కోసం తను తను తానుగా ఆయన అవతరిస్తూ ఉంటాడు, అంటే వెలువెళ్తూ ఉంటాడు. ఈ శాస్త్రాలు మనం నిరంతరం చదవడం ద్వారా మనకి అర్థమవుతుంది భగవంతుని ప్రాముఖ్యత ఏంటో. అదేవిధంగా భగవంతుని అత్యామూర్తులను దర్శించడం ద్వారా భగవంతుతో మనం యొక్క సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. అదే భగవంతుని ధామాలు మనం దర్శించడం ద్వారా ఆ ధామంలో భగవంతు చేసిన దివ్యమైన లీలను మనం వినడం ద్వారా మనం భగవంతుతో కోల్పోయిన తిరిగి సంబంధాన్ని మనం గుర్తు చేసుకునే వాళ్ళు అవుతాం. అదేవిధంగా పుణ్యతీర్థాల్లోని మనం స్నానం ఆచరించడం ద్వారా ఆ తూర్పు తీర్థాలు అండ్లకి గంగా యమున ఆ యొక్క నదుల్లో మనం స్నానం చేయడం ద్వారా మనం భగవంతుతో సంబంధాన్ని తిరిగి మనం పునరుద్ధరించుకునే వాళ్ళు అవుతాం. అంటే హృదయాంతలో ఉన్న అన్ని కల్మషాలు కూడా తొలగి మనం పవిత్రం అవుతాం. పవిత్రం అయినప్పుడే భగవంతుని యొక్క ఉనికిని మనం గమనించగలుగుతాం అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులో ఆ విధంగా మమ్మల్ని అందరినీ ఉద్ధరించడం కోసం నీవు అవతరించావు అని ఈ పాండవులు శ్రీకృష్ణుని కీర్తిస్తున్నారు. అదేవిధంగా నీ శ్యామసుందర రూపం అంటే భగవంతు నీ రూపము పరమహంసలకు మాత్రమే గతి అయింది. పరమహంస అంటే దానికి మళ్ళీ డిస్టిన్షన్ తీసుకున్నట్టయితే ఆ యొక్క సన్యాసుల్లో మళ్ళీ డిఫరెన్స్ విభాగాలు ఉంటాయి, గుటీచక బహుటక అండ్ పరమహంస పరమహంస పరిరాజకాచార్య అని ఈ నాలుగు రకాలు ఉంటాయి. అందులో పరమహంస అంటే అతడు భౌతికమైన వ్యక్తులు భక్తులు ఇద్దరిని కూడా భక్తి భగవంతుని భక్తి సేవలో నిమగ్నం చేయగల గొప్ప శక్తి కలిగి ఉంది. అంటే హంస ఏ విధంగా పాలు నీరుని వేరు చేసి పాలను మాత్రం స్వీకరిస్తుందో అదేవిధంగా పరమహంస స్థాయిలో ఉన్న వ్యక్తులు భౌతికమైన వ్యక్తులు తీసుకుని వెళ్ళి వాళ్ళ భగవంతుని సేవలు నిమగ్నం చేసి వాళ్ళని పవిత్రీకరణ చేసి భగవద్గీత మార్గంలో భగవంతుని భక్తి మార్గంలో నిలపగల గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ పరమహంసలు అని విషయం అర్థమవుతుంది. పరివరాజకాచార్య అంటే ఆయన అటువంటి వ్యక్తి సమస్త ప్రదేశాలు కూడా సందర్శిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆ కృష్ణ చేతులు నిమగ్నం చేయగల శక్తి కలిగి ఉంటాడనే విషయం ఆ యొక్క వాక్యం కూడా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ శ్రీమద్భాగవతం కావచ్చు, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, కేవలం పరమహంసకు మాత్రమే ఆయన గతి, సాధారణ వ్యక్తులు కాదు. అంటే మనలాంటి పెద్ద జీవులకి భగవంతుడు గతి కానే కాదు. మన గతి అంతా ఏ విధంగా ఉంటుందంటే నేను ఏ విధంగా కీర్తి పొందాలి లేదంటే ధనం సంపాదించుకోవాలి లేదంటే ఈ యొక్క మంచి పొజిషన్ పోవాలి లేదంటే రకరకాల వ్యాపకాలు నియమం కావాలి, ఇది మన గతి, మన గోల్స్ అన్ని ఆ విధంగా ఉంటాయి. ఈవెన్ మనం భక్తి సేవ చేసినప్పుడు కూడా మనం ఈ గోల్స్ కనెక్ట్ పెట్టుకుని ఉంటాం. కానీ మనం పవిత్రమైన భక్తి చేస్తున్నప్పుడు మాత్రం ఆ భౌతికమైన విషయాలు మనం పక్కన పెట్టి పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలు పట్టి మన మనసును కేంద్రీకరించగలుగుతాం అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఈ యొక్క చేతన చరితంలోని ఈ యొక్క ఒక సన్నివేశాల నుంచి అంటే భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలు ఎంత శక్తివంతమైన విషయాన్ని చైతన్య మహాప్రభు ప్రత్యక్షంగా వివరించారు. చైతన్య చరితంత మధ్యలీల 129-143 శ్లోకాస్లోని అక్కడ వివరిస్తుంది ఏంటంటే అది ఒక చిన్న పాస్టెం. అదేంటంటే వారణాసిలో ఉండే ఒక బ్రాహ్మణుడు ప్రకాశానంద సరస్సు దగ్గరికి వెళ్ళి చైతన్య మహాప్రభు చూస్తున్న అష్టవికారాల గురించి చర్చిస్తాడు. ఎందుకంటే ఆయనకు అర్థం కాలేదు. మహాప్రభు భగవంతు నామాన్ని చర్చిస్తూ భగవంతు లీలని మన్నం చేసుకుంటూ ఆయన కళ్ళ వెంట నీరు కావడం, రోమాంచనం కావడం, శరీరం గద్గదం పొందడం ఇలా అష్టవికారాలు ఉన్నాయి. ఈ వికారాలను కూడా ప్రదర్శించడం చూసి ఈ బ్రాహ్మణుడికి అర్థం కాక అక్కడ ఆ వారణాసిలో వసిస్తున్న ప్రకాశం సరస్సు దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ విధంగా నేను ఒక సన్యాసిని చూశాను, ఆయన ఎంతో తేజస్సు కలిగి ఉన్నాడు, ఇటువంటి గొప్ప భావాలు చుట్టూ ప్రదర్శిస్తూ ఉన్నాడు, దీన్ని ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి అని కాదు. అప్పుడు ఆ ప్రకాశానంద సరస్వతి ఏం చెప్పాడంటే ఆ ఇటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఖులు, సమాజాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఇటువంటి వేషాలు వేస్తూ ఉంటారు, వీళ్ళందరూ ఇటువంటి లైక్ కళ్ళబొల్లి మాటలు చెప్పి లేదంటే కొన్ని కొన్ని ప్రదర్శనలు చూపించి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు పెద్ద ధనాన్ని స్వీకరిస్తూ ఉంటారు, మీరు అటువంటి వాడు పోవద్దు అని చైతన్య మహాప్రభుని తర్వాత ఆ యొక్క ఏదైతే ప్రదర్శించాడో అటువంటి భావనను కూడా ఆయన పూర్తిగా నిందించడం మొదలుపెట్టాడు. ఇది ఆ బ్రాహ్మణికి కొంత మనసులో బాధ కలిగింది. ఎందుకంటే చైతన్య మహాప్రభు దగ్గర చూసిన ఆ యొక్క స్పందన ఇతను ఎంతో ఉత్తేజపరిచింది, ఉత్సాహపరిచింది. కానీ అతడు మాయావాది దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయడం వల్ల అది అతన్ని సంశయంలో పడేసింది. తర్వాత అతను చైతన్య మహాప్రభుని దర్శించడం జరిగింది. మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని మళ్ళీ మహాప్రభు అడిగాడు. మహాప్రభు, మీరు ప్రదర్శించిన ఈ యొక్క దివ్యమైన ఈ యొక్క అష్టవికారాలని నేను పలానా ప్రకాశం సరస్వతితో చర్చించాను, ఆయన ఈ విధంగా మాట్లాడాడు, దాన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, నాకు అది కొంచెం అర్థం కాలేదు, దయచేసి వివరించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు మహాప్రభు ఏం చెప్పారంటే, ఎవరైతే భగవంతుని నిందిస్తూ ఉంటారో లేదా భగవంతుని పట్ల అపరాధం చేస్తూ ఉంటారో, భగవంతుని పట్ల భగవంతు భక్తుల పట్ల యొక్క విముఖ భావం కలిగి ఉంటారో, అటువంటి వ్యక్తులకి భగవంతుని దివ్యమైన నామరూప గుణలీల అదనే అర్థం కావు. అవి భగవంతుని నామరూప నామాన్ని వాళ్ళు సులభంగా చూస్తారు, భగవంతుని అత్యామృతిని అది కేవలం ఒక భౌతికమైన పదార్థంగా చూస్తారు, భగవంతుని గుణాలని వాళ్ళు సాధారణ గుణాలతో పోల్చుతారు, భగవంతుని లీలల్ని వాళ్ళు సాధారణమైన వ్యక్తులు చేసే లీలలతో వాళ్ళు లైక్ చూస్తూ ఉంటారు, దాన్ని ఆ విధంగా భావిస్తారు అని చైతన్యమావు చెప్పారు. కానీ నిజానికి భగవంతుని కానీ, భగవంతుని లీలలు కానీ, భగవంతుని నామాన్ని కానీ, భగవంతుని గుణాలు కానీ, భగవంతుని యొక్క రూపాన్ని కానీ వ్యత్యాసం లేదు, అన్ని కూడా భగవంతుని అంత శక్తివంతమైనవే అని చైతన్య మహాప్రభు చెప్పారు. అదే సమయంలో ఈ కలికాలంలో భగవంతుడు ఈ నామ రూప గుణ లీలలు విడివిడిగా అంటే వేరువేరుగా వ్యక్తమై ఉన్నాయి. అందువల్ల మనం ఆ యొక్క విషయాన్ని మనం గమనించలేకుండా ఉన్నాం. ప్రీవియస్ మనం చూసుకున్నట్టయితే ద్వాపరయుగంలో భగవంతుడు సత్యంగా ఉన్నాడు. భగవంతు నామం, భగవంతుడు, భగవంతుడి అచ్చమూర్తి, భగవంతుడు దివ్యమైన లీలలు, భగవంతుడి కర్మలు అన్ని నేరుగా ఉన్నాయి. నేరుగా ఉన్నప్పుడు భగవంతుని దర్శించి వాళ్ళు కొంతమంది భగవంతుని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు కలికాలంలో భగవంతుడు నామము రూపము తర్వాత లీలలు గుణాలు అన్ని కూడా విడివిడిగా ప్రదర్శిస్తాయి, మేనిఫెస్ట్ అయ్యాయి. అప్పుడు బద్ధజీవులకు భగవంతుడు నామం అంటే ఏమర్థం అవుతుంది, భగవంతుడు రూపం అంటే ఏమర్థమవుతుంది, భగవంతుడు లీలలు అంటే ఏమవుతుంది ఏమని అర్థమవుతుంది, లేదు భగవంతుని గుణగణాలు కానీ కర్మలు కానీ ఏ విధంగా అర్థమవుతాయి, ఇసుమంతా కూడా అర్థం కాదు. అందువల్ల ఆ యొక్క మాయావాదైన ప్రకాశ సంతృష్టి ఆ విధంగా మాట్లాడాడు, నువ్వు దాన్ని స్వీకరించొద్దు, నువ్వు భగవంతుని నామాన్ని నిరంతరం ఉచ్చరించు, ఆ విధంగా ఉచ్చరించడం చేయడం ద్వారా నీ హృదయాంతరంలో ఉండే సమస్త కల్మషాలు తొలగిపోయి నీవు దేవదేవన శ్రీకృష్ణ భగవాన్ పట్ల మంచి భక్తిని ప్రేమని పెంపొందించుకుంటావు అని మహాప్రభు చెప్పారు. అంటే ఈ సన్నివేశాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని రూపం అంత శక్తివంతమైంది, భగవంతుని నామం అంత శక్తివంతమైంది, భగవంతుని దివ్యమైన లీలలు అంత శక్తివంతమైన విషయం మనకు అర్థమవుతుంది. కానీ మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే, మన హృదయాంతలో కూడా ఇదే సమయం కల్మిషం ఉంది కాబట్టి ఆ కల్మిషం కలిగి ఉండడం వల్ల మన భగవంతుని నామాన్ని కానీ రూపాన్ని కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అదేవిధంగా భగవంతుని పట్ల మనం విముఖ భావం కలిగి ఉన్నాం, లేదా భక్తుల పట్ల విముఖ భావం కలిగి ఉన్నాం, లేదా అపరాధం చేస్తున్నాం కాబట్టి ఈవెన్ మనం ప్రతినిత్యం కూడా భగవంతుని నామం జపం చేసినప్పటికీ లేదా సంకీర్తనలో ఉన్నప్పుడు కూడా మన హృదయాంతలో ఉన్న ఈ కల్మిషం పోవట్లేదు. మరి ఈ కల్మషాలు తొలగాలంటే ఏం చేయాలి అంటే, మన దానికి మళ్ళీ మహాప్రభు ఏం చెప్తానంటే, ఎవరైతే భగవంతుని నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉంటాడో, జపకీర్తనలో నిమగ్నం అవుతూ ఉంటాడో, భగవంతుడు ఉచ్చిష్టం ఎవరైతే స్వీకరిస్తాడో అటువంటి వ్యక్తి మాత్రమే ఈ భగవంతుని నామ రూప గుణలీలను అవగాహన చేసుకోగలుగుతాడు. అది చేయగా 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 అతడు ఆ స్థాయికి వస్తాడు అని ఆ బ్రాహ్మణుతో మహాప్రభు చెప్పారు. అందులో ఈ సన్నివేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరూ బద్ధస్థితిలో ఉన్నాము, భగవంతుని నామరూప గుణలీలను మనం అవగాహన చేసుకోలేని స్థితిలో ఉన్నాం. ప్రతినిత్యం కూడా మనం భగవంతు నామం జపం చేస్తున్నాం, భగవంతుని లీలలు చదువుతున్నాం, వింటున్నాం, కానీ భగవంతు రూపాన్ని ప్రతిరోజు దర్శిస్తున్నాం. కానీ ఆ భగవంతుతో మన యొక్క ప్రేమ లేదా బంధాన్ని లేదంటే ఈ యొక్క సంబంధాన్ని మనం గుర్తు చేసుకోలేకపోవడం కారణం ఏంటంటే, మన హృదయాంతలో ఈ కల్మషాలు ఉండడం వల్ల మనం ఆ విషయాన్ని గమనించట్లేదు. దీన్ని తొలగించుకోవడానికి ఒకే ఒక మార్గం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని తీవ్రతగా ఎవరైతే జపిస్తాడో, అపరాధాలు లేకుండా పదే అపరాధాలు లేకుండా ఎవరైతే తీవ్రంగా జపిస్తాడో, అటువంటి వ్యక్తి మెల్లమెల్లగా హృదయ ప్రక్షాళన చేసుకుంటూ అతడు భగవంతుని అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంటాడు. అప్పుడు మనం భగవంతుని పరమగతిగా అంటే పరమహంసులు ఏవైతే పరమగతిగా తీసుకున్నారో అదేవిధంగా మనం కూడా భగవంతుడే పరమగతిగా తీసుకుని మనం ఆ మార్గంలో భక్తి మార్గంలో మనం ప్రగతి సాధించగలుగుతాం. మనం అంతవరకు ఒకవేళ ఆ విధంగా మనం ఈ హృదయాంత ప్రక్ష హృదయంలో ఉండే కల్మిషాల ప్రక్షాళన కానంత వరకు ఈ విధంగా మనం భగవంతుడే గతి అని అనుకున్నప్పుడు కూడా మనకు ఉపగతులు అంటే పక్కన వేరే గమ్యాలు ఉంటాయి, ఆ గమ్యాలు మనం పెట్టుకుంటూ మనం భక్తి సేవ సాగిస్తూ ఉంటాం. ఆ యొక్క భక్తిలోనే మనం సమ్ పొజిషన్ కావాలని, లేదంటే డబ్బు సేకరించుకోవాలని, లేదంటే నా యొక్క కీర్తి పెంచుకోవాలని, బలగం పెంచుకోవాలని, ఇతర రకరకాలుగా మన పక్కన ఉపగతులు పెంచుకుంటూ భక్తిని పేరు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ దానివల్ల మనం ఎటువంటి ప్రగతి సాధించలేని విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఎంతవరకైతే మనం భౌతిక ఇంద్రియ స్థాయిలో ఉంటామో అంతవరకు భగవంతుడి నామరూప గుణలేని మనం అవగాహన చేసుకోలేము. అది అర్థం కావాల్సలేదు. కానీ ఈ నామ రూప లేక నామ జపకీర్తనలు మనం ఎప్పుడైతే నిరంతరం చేస్తామో, భగవంతుని ఉచ్చిష్టం మనం స్వీకరిస్తామో, అది మన హృదయాంతలో ఉండే అన్ని రకాల కర్మశాలను కూడా పూర్తిగా నశింపజేసి అది భగవంతుడే పరమగతిగా ఉండే విధంగా అది మనకు తయారు చేస్తున్న విషయం ఇక మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ కలికాలంలో మనం అందరికి కూడా భగవంతుడే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ మనందరికి గతి. ఆయనకు చరణకమాలే మనం స్వీకరించాలి, ఆయనకు దివ్యలీలని మనం మన్నం చేయాలి, ఆయనకు సేవ చేయాలని మనం తెలియజేసిన వాడు ఈ యొక్క సుఖదేవ గోస్వామి వ్యాసుడి నుంచి మనకు రాబడింది. ఇది మహాప్రభు కూడా సేమ్ అదే విషయాలు వివరిస్తున్నారు. అదే విషయాన్ని శ్రీమద్ భాగవతం 12వ స్కందం 12వ అధ్యాయము 69వ శ్లోకం పర్పట్లో ట్రాన్స్లేషన్ కూడా సేమ్ వివరిస్తోంది. ఏమనంటే పరమహంసలు గతి అయిన ఆ యొక్క దేవదేవుని శ్రీకృష్ణ భగవాను మన యొక్క కండిషన్ మనందరికి ఇవ్వడం కోసం వ్యాస భగవానుడు సుఖదేవుడు ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని మనకి అందించడం ద్వారా మనలో ఈ బౌద్ధ జగత్తులో ఉండే సర్వ అశుభాలన్నీ కూడా తొలగించి సర్వ మంగళాలని మనకి కలిగించే విధంగా వారు మనకి అవకాశం కల్పించారు. అందరూ ఈ భాగవతాన్ని మనం నిరంతరం మననం చేయడం ద్వారా, లేదా అధ్యయనం చేయడం ద్వారా, లేదా భగవంతుని నామాన్ని నిరంతరం మనం జపం చేయడం ద్వారా, కీర్తించడం ద్వారా, లేదా భగవత్ ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా మన హృదయాంతరంలో ఉండే అన్ని కల్మషాలు కూడా తొలగిపోవడానికి ఇది అవకాశం లభింపజేస్తుంది అనే విషయాన్ని వారు తెలియజేస్తారు. అందులో అటువంటి గొప్ప అవకాశాన్ని మనకి మన పట్ల వారు దయతోని కరుణతోని జాలితో ఇచ్చారు. ఎందుకంటే వైష్ణవులు పరదుఃఖ దుఃఖి, ఇతరుల దుఃఖంతో ఉంటే వాళ్ళు ఆనందంగా ఉండరు. వారిని కూడా ఆధ్యాత్మ ప్రగతిలో లేదా ఆధ్యాత్మ మార్గంలో ఆనందం పొందే విధంగా చేయడం కోసం వాళ్ళు తాము ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. మనందరూ కూడా బద్ధ జీవితంలో చిక్కుకుని ఉన్నాం కాబట్టి, ఈ ప్రపంచంలోనే మన ఆనందం పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, మన ఆనందం నిజమైన ఆనందం కాదు, నిజమైన ఆనందం దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ సేవలో దొరుకుతుంది, ఆయనకు భక్తి సేవలో లభిస్తున్న విషయాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు మనకి ఇటువంటి అవకాశాన్ని లభ్యం చేశారు. అంటే ఈ భాగవతాన్ని మనం చేయడం కోసం కావచ్చు, భగవంతు నామాన్ని ఉచ్చరించడం కోసం కావచ్చు, భగవత్ ప్రసాదం స్వీకరించడం కోసం కావచ్చు, ఈ విధంగా మనకి ఇవ్వడం ద్వారా మనము ఆ పరమహంసలు పొందే గతికి మనం ఆ మార్గంలోకి మనం ప్రయాణించడానికి అది అవకాశం లభిస్తుంది. అందువల్ల అటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన మనం ఆ యొక్క పరమహంసులకి, లేదా భగవంతుడు స్వయంగా మనకు లభించేసిన ఈ గొప్ప అవకాశాలు, లైక్ ఇంతకుముందు మనం చర్చించాం భగవంతుని యొక్క శాస్త్రాలు, భగవంతుని దామము, భగవంతు యొక్క అచ్చామూతులు, భగవత్ ప్రసాదము, భగవంతుని దివ్యలీలలు, ఇవన్నీ కూడా స్వయంగా బద్ధజీవిని తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోవడం కోసం, లేదా తన యొక్క సహజ స్థితిని గుర్తు చేయడం కోసం ఇవ్వబడిన గొప్ప అవకాశాలు. ఈ అవకాశాలు మనం వినియోగించుకున్నట్టయితే ఇది మన యొక్క స్థితిని మనం అవగాహన చేసుకెళ్తాం. అటువంటి స్థితి మనకు ఇచ్చారు కాబట్టి మన అందరూ కూడా వాళ్ళకి, అంటే దేవదేవుని శ్రీకృష్ణ భగవానికి విధేయులు ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అదేవిధంగా పరమహంసలు అంటే మహాభక్తులైన వారందరూ కూడా మన కృతజ్ఞత కలిగి ఉండాలి, విధేయులు ఉండాలి. అందువల్ల కృతజ్ఞత విధేయత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అవతల వ్యక్తికి మనం ఎప్పుడు కూడా అతనికి మనం ఆ వారు చేసిన గొప్ప లాభాన్ని, గొప్ప కృత్యాలని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం, వారికి ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవం కలిగి ఉంటాం. ఆ యొక్క భావన మన హృదయం ఇప్పుడు నిరంతరం మెదులుతూ ఉంటున్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. పాండవులు కూడా శ్రీకృష్ణ నుంచి ఈ గొప్ప లాభాన్ని పొందిన్నారు కాబట్టి ఎన్నెన్నో కష్టాల్లో కూడా కృష్ణ నుంచి ఎంతో ఆ యొక్క కష్టాల నుంచి తప్పించబడి మంచి సద్గతిని పొందున్నారు కాబట్టి వాళ్ళు కృష్ణుని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండగలిగారు. మరి ఈ ప్రభుత్వ ప్రపంచంలో మనం కూడా ఎన్నో రకాల కష్టాలని, విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం త్రిగుణాల ద్వారా. అందులో ఈ మూడు రకాల పద్ధతుల్ని ఏవైతే మనం ఇంత ముందు చర్చించామో, ఈ మూడు రకాల పద్ధతుల్ని మనం నిరంతరం ఆ కార్యక్రమం చేయడం ద్వారా, ఒకటి భగవంతుని పాదపద్మాలు దర్శిస్తూ ఆ యొక్క మన హృదయాంతలో ఉండే కల్మషాలు తొలగించుకోవడం ద్వారా, రెండవది భగవంతు పాదపద్మాలకు వచ్చిన ఆ చరణామతాన్ని స్వీకరించడం ద్వారా, మూడోది భగవంతు సుందర రూపాన్ని నుంచి వెలువడే ఆ ప్రకాశాన్ని మన హృదయాంతం తీసుకోవడం ద్వారా, ఈ మూడు పద్ధతుల ద్వారా పాండవులు పవిత్రతను పొందారు, పరమానంద బాధితులై ఉన్నారు. బద్ధ జీవులు మనం కూడా ఈ నామ గుణ రూపాలను నిరంతరం మన్నం చేయడం ద్వారా, భగవంతు యొక్క ముఖవచస్సు నుంచి వెలువడే ఆ యొక్క ప్రకాశాన్ని స్వీకరించడం ద్వారా, భగవంతుని పాదపద్మాలను దర్శించడం ద్వారా, లేదా భగవత్ ప్రసాదం ఉచ్చిష్టం స్వీకరించడం ద్వారా మనం కూడా పునీతులు కావచ్చు, పవిత్రులు కావచ్చు. ఆ పద్ధతి ద్వారా మనం ఈ యొక్క కల్మషాలను తొలగించుకుని మనం పవిత్రగాలను ప్రగతి చెంది కృష్ణుని పట్ల మన ప్రేమని భక్తిని మనం పెంపొందించుకునే అవుతాం అన్నమాట. ఆ పద్ధతి ఆమెకు లభింపజేసిన ఆ వైష్ణవులకి, లేదా దేవుడిని స్వీకరించబోవడానికి మనందరూ కూడా ఖచ్చితంగా విధేయులై ఉండాలి లేదా కృతజ్ఞత కలిగి ఉండాలన్నదే ఈ అన్ని మనం ఇంతవరకు చర్చిన అంశాల్లోని సారాంశం. అంటే ఇక్కడ విధేయత లేదంటే కృతజ్ఞత అంటే అంత ప్రాముఖ్యత అనే విషయం మనకు అర్థమవుతుంది. అవి ఉన్నప్పుడే మన ఇతర వ్యక్తులతో మన యొక్క భావాలను కానీ మన యొక్క ఫీలింగ్స్ కానీ అంటే లైక్ ఫీలింగ్స్ మనం చూపించగలుగుతాం. అవి కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే లేదా మర్చిపోయినట్టయితే వాటి యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించినట్టయితే మన ఇతర వ్యక్తుల పట్ల ఆ భావాన్ని కానీ లేదంటే ఆ స్వభావాన్ని కానీ మనం ప్రదర్శించాం. అందులో మన తోటి భక్తుల నుంచి మనం ఎన్నో గొప్ప గొప్ప లాభాలు పొంది ఉన్నాం. ఆ యొక్క లాభాలు మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అవతలకి మనతో స్పందించినప్పుడు ఖచ్చితంగా మనం అతని పట్ల మన ఫీలింగ్ కూడా వ్యక్తం చేస్తాం. కానీ ఆ ఫీలింగ్ అని మనం గుర్తుపెట్టుకోవడం మనలో రావట్లేదంటే ఆ వ్యక్తి నుంచి మనం ఏదైతే లాభం పొందామో ఆ లాభాన్ని మనం గుర్తుపెట్టుకోవట్లేదు అంటే మనం మర్చిపోతున్నాము అంటే దాన్ని అంతగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదు గుర్తించట్లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అందులో అంటే ఆ స్థాయి ఏంటంటే అది పూర్తిగా జంతు స్థాయి. జంతు ఎప్పుడు కూడా ఎప్పుడో ఏ విధంగా నేను ఆహారం స్వీకరించాలి, ఏ విధంగా నిద్రపోవాలి, ఏ విధంగా కొట్లాడుకోవాలి, ఏ విధంగా నేను మైదిన జీవితంలో ఆనందం పొందాలి అని తాపత్రయపడుతుంటుంది. కాబట్టి అంటే ఎప్పుడు తన భాగమే, నేనే ఆనందపడాలి, నేనే ఆనందపడాలి అనే భావన కలిగి ఉంటుంది. కాబట్టి అదే భావనలో మనం కలిగి ఉన్నట్టయితే ఈ విధంగా భక్తి సేవ చేసినప్పుడు కూడా నేనే ఆనందంగా ఉండాలి, నేనే ఇప్పుడు కూడా అందరికీ అజమాయిషి చేయాలి, ఇప్పుడు నేనే ఇతరుల నుంచి సేవ పొందాలని భావన కలిగినట్టయితే అవతల వ్యక్తి చేసిన గొప్ప గుణాలు మనం ఏ విషయం కూడా గుర్తుపెట్టుకోలేము. అప్పుడు మనలో ఎటువంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు. జంతువుకే ఫీలింగ్ ఉండదు. పక్క జంతువుని చంపేస్తుంటే ఈ జంతువు హ్యాపీ గడ్డి వేస్తుంటుంది. ప్రభుపాదులు చెప్పారు, పక్క జంతువుని మనం కోసినట్టయితే రెండో జంతువు నన్ను కూడా కోస్తారనే విషయం గమనించదు, అది హ్యాపీగా తింటూ ఉంటుంది. గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, అవి మనం గమనించండి. బికాజ్ దే డోంట్ హ్యావ్ ఫీలింగ్స్. కానీ మనిషిని వేరే వ్యక్తి కొడతానంటే ఈ మనిషి ఎదుర్కొనే ఎదుర్కొంటాడు, లేదు పరిగెత్తి పారిపోతాడు. ఎందుకంటే నాకు నెక్స్ట్ రోజు చదువుతుందేమో, ఈ ఫీల్ నన్ను ఆ కష్టం అంటే ఏం తెలుస్తుంది, ఎందుకంటే గమనిస్తున్నాడు కాబట్టి. సిమిలర్లీ ఇతర వ్యక్తుల నుంచి మన ఆ యొక్క గొప్ప లక్షణాలు మనం పొందినప్పుడు లేదా గొప్ప లాభాలు పొందినప్పుడు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు అతను మనతో ప్రతిస్పందించినప్పుడు ఖచ్చితంగా మనం అతనితో సేమ్ భావాన్ని లేదా ఫీలింగ్ని మనం వ్యక్తపరుస్తాం. అతనితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పాండవులు కూడా కృష్ణ నుంచి అటువంటి లాభాన్ని పొందున్నారు కాబట్టి కృష్ణుతో అదే సంబంధాన్ని మనం తిరిగి పెంపొందించుకోవడం కోసం కృష్ణుడి పట్ల విధేయులే ఉన్నారు. కృష్ణుడు కృతజ్ఞత కలిగి ఉండి తమ యొక్క భావాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు, నీ యొక్క పాదపద్మాలు దర్శించడం ద్వారా, లేదా నీ పాదపద్మాలు తెచ్చిన చరణకమలం తీసుకోవడం ద్వారా, లేదా నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడం ద్వారా. ఎవరు అమంగళం పొందుతారు, ఎప్పుడూ దివ్యానందంలో ఉంటారు, మేము అదే ఆనందం పొంది ఉన్నాము అని పాండవులు అక్కడ శ్రీకృష్ణుని వ్యక్తం చేస్తున్నారు. అందులో మనం ఈ పరిస్థితిలో భద్రస్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఇతరుల నుంచి ఆ యొక్క గొప్ప గుణాలను మనం ఎప్పుడైతే పొందున్నాం వాటిని గుర్తుపెట్టుకున్నట్టయితే వారి పట్ల కూడా మేము అదే ఫీలింగ్ మనం వ్యక్తం చేయగలుగుతాం. వారి పట్ల మనం ఇదే విధేయులై ఉంటాం, కృతజ్ఞత కలిగి ఉంటాం. అదేవిధంగా దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఎన్నో లాభాలు మనం పొందినాం కాబట్టి ఆ లాభాలను మనం తిరిగి మనం మనం చేసుకోవడం ద్వారా లేదా దాన్ని మన మనసులో పెట్టుకోవడం ద్వారా భగవంతుడి పట్ల కూడా మనం అదే కృతజ్ఞత అదే విధేయత మనం కలిగి ఉంటాము. దీనికి పంపొందించుకోవడం కోసం ఒకే ఒక పద్ధతి భగవంతుడికి నామాన్ని నిరంతరం ఉచ్చారణ చేయడం ద్వారా, లేదా భగవంతుని సంకీర్తనలో మనం నిమగ్నం కావడం ద్వారా, భగవంతుని నామ సంకీర్తనలో, లేదా భగవంతుని ఉచ్చేస్తే మనం స్వీకరించడం ద్వారా ఈ కల్మషాలను పూర్తిగా తొలగించబడతాయి. మనం మన సహజీతం గుర్తించగలుగుతాం. అప్పుడు మనం భగవంతుని యొక్క కృష్ణ చైతన్యంలో అంటే భగవంతుని భక్తి మార్గంలో ప్రగతి సాధించగలుగుతాం. ఫస్ట్ మనం ఏం చేస్తామని మనం గమనించకుండా మనం భగవంతుని గొప్ప భక్తి గురించి మనం ఏం మాట్లాడతాం అది మనకేం అర్థం కాదు. లైక్ ఫ్యూ డేస్ క్లాస్లో లీనాపన్ ప్రభు చెప్పారు, ఎవరు కృష్ణ చైతన్యంలో స్థిరంగా నిమగ్నం కావాలనుకుంటున్నారు అనేది చాలా మంది చేస్తారు. నేను చేయట్లేదు. అప్పుడు ఆ ప్రభు చెప్పారు, కొంతమంది చేతట్లేదు, మేబీ వాళ్ళు కృష్ణ చేతం అక్కర్లేదో అనుకున్నాను. నా ఉద్దేశం అక్కడ కృష్ణ చేత అక్కర్లేదు కాదు, ఫస్ట్ మన కాన్షియస్లో ఉన్నామా. ప్రభుపాద ఏం చెప్తారు, ఫస్ట్ వన్ షుడ్ బి కాన్షియస్ దెన్ కృష్ణ కాన్షియస్. మన కాన్షియస్లో లేకుండా కృష్ణ కాన్షియం అర్థమవుతుంది. అందులో ఫస్ట్ మన పరిస్థితిలో ఏ విధంగా ఉన్నాము, మన భద్రస్థితిలో ఉన్నా సరైన స్థితిలో ఉన్నామా. భద్రస్థితిలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనులేంటి, సరైన స్థితిలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులేంటి. సరైన స్థితిలో ఉన్న వ్యక్తి కృష్ణ చేతిలో ఉంటాడు కాబట్టి కృష్ణుడు నిరంతరం అతను గమ్యంగా ఉంటుంది. మన భద్రస్థితిలో ఉన్నాం కాబట్టి కృష్ణుడు నిరంతరం గమ్యం లేదు. అందువల్ల ఆ కాన్షియస్ కలిగి ఉండేది మనం మన చేతుల పనులు బట్టి మనం విధేయులు ఉంటాం, అంటే మనం గమనించగలుగుతాం, దాని ప్రకారం సదరంగా నడుచుకోగలుగుతాం. ఆ ఉద్దేశం చేయట్లేదు కానీ వేరే ఉద్దేశం కాదు. అందులో ఫస్ట్ వన్ షుడ్ బి కాన్షియస్, మనం ఎట్లా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మనం ఇతర వ్యక్తులతో కానీ తోటి భక్తులతో కానీ ఏ విధంగా స్పందిస్తున్నాం, ఏ విధంగా వాళ్ళు కలిసి తిరుగుతున్నాం, ఏ విధంగా వాళ్ళతో అన్ని రకాలుగా సంబంధ భావాలు కలిగి ఉన్నాం, వీటిని గమనిస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఉన్న ఆ పవిత్ర భక్తులు భగవంతుతో ఏ విధంగా స్పందించే విషయం మనకు అర్థమవుతుంది. మనతో మన తోటి భక్తులతో సరిగా చేయండి, భగవంతుడు చేసిన గొప్ప దివ్యలీల గురించి మనకేం అర్థం అవుతుంది, ఈ సంబంధం కూడా అర్థం కాదు. ఆ లీలలు మనం చెవులో పోతే ఇచ్చిన చెడిపోతూ ఉంటాయి, ఏమీ ఉపయోగం లేదు. అందరూ కనీసం అవగాహన చేసుకోవాలంటే ఫస్ట్ వన్ షుడ్ బి కాన్షియస్, మనం మన యొక్క స్థితిని మనం తెలుసుకున్నట్టయితే అప్పుడు అది అర్థం. ఆ స్థితిని తెలుసుకోవాలంటే వన్ షుడ్ చాంట్ హరే కృష్ణ మంత్ర వెరీ సిన్సియర్లీ వితౌట్ అఫెన్స్. హరే కృష్ణ. ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్ ఆర్ ఎనీ కామెంట్ ప్లీజ్ టెల్ మీ. ఈ శ్లోకం నుంచి నేను అర్థం చేసుకుంది, ఇందులో ఏమైనా పొరపాటు ఉంటే దయచేసి చెప్పొచ్చు.
శుద్ధ భక్తుల నుంచి శ్రవణం
చేయాలన్నా,
శుద్ధ భక్తులు అంటే ఎవరు, వాళ్ళు ఎట్లా ఉంటారు?
శుద్ధ భక్తులు ఉండే క్వశ్చన్స్ కొన్ని దానికి కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అంతే ప్యూరిటీ బట్టి, ప్యూరిటీ బట్టి స్పిరిచువల్ మాస్టర్. స్పిరిచువల్ మాస్టర్ ఉండే గుణాలు మొత్తం నేటి 10 ఉన్నాయి. ఫస్ట్ అతను కృష్ణ భక్తులే ఉండాలి, రెండవది ఆత్మనిగ్రహం కలిగి ఉండాలి, మూడవది ధనంకు లోబడి ఉండకూడదు, నాలుగోది భౌతిక రక్షణ కోరుకోడు, ఐదవది 24 అవర్స్ కృష్ణ కాన్షియస్ లో ఉంటాడు, ఆరోది సర్వశాస్త్రాలు తెలుసుకుని ఉంటాడు, మొత్తం ఆల్ శాస్త్రాన్ని కూడా మంచి ప్రావీణ్యం కలిగి ఉంటాడు, ఏడవది హిందీ నిగ్రహం కలిగి ఉంటాడు, ఎనిమిదవది పరంపరానుగుణంగా ఉంటాడు, అంటే అతను ఈ గురుశిష్య పరంపరలో ఉంటాడు, తొమ్మిదవది సాధు లక్షణాలు కలిగి ఉంటాడు, పదవది ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తాడు కానీ భౌతిక విషయాలు ప్రస్తావించాడు. ఈ 10 ప్యూరిటీ కూడా ఉండే లక్షణాలు. క్లియర్? ఇక నెక్స్ట్ శిష్యుల లక్షణం కూడా ఉన్నాయి. హరే కృష్ణ. జయ శిశి రాఘవన్ భగవాన్కి శిల ప్రభుపాద్కి గౌర ప్రేమ అంది.